భగవద్గీత 4వ అధ్యాయం 29వ శ్లోకం. అపానే ద్రువతి ప్రాణం, ప్రాణేపానం తాపరే, ప్రాణాపానగతిరుగా ప్రాణాయామపరాయణ, ప్రాణేతేహార ప్రాణ ప్రాణేషు ద్రువతి. అనువాదం తాత్పర్యం కృష్ణ కృపాశ్రీమూర్తి అభయకరణ భక్తి వేదాంత స్వామి శ్రీ ప్రభుపాదకి అనువాదం. ప్రాణాయామం ద్వారా సమాధి నిలవగోరు ఇంకొందరు ప్రాణాన్ని అపానమునందు అపానమును ప్రాణమునందు అర్పింప యత్నించి శ్వాసను సంపూర్ణంగా బంధించి అంతమున సమాధి మొదలవుతారు. మరికొందరు ఆహారాన్ని నియమించి ప్రాణవాయువును ప్రాణవాయువు నుండే యజ్ఞముగా అర్చించుదురు. చెప్పండి, ప్రాణాయామం ద్వారా సమాధి అని నిలువగోరు ఇంకొందరు ప్రాణమును అపానమునందు అపానమును ప్రాణమునందు అర్పింప యత్నించి శ్వాసను పూర్తిగా బంధించి అంతమున సమాధి మగ్నులగుదురు. మరికొందరు ఆహారమును నియమించి ప్రాణవాయువును ప్రాణవాయువునందే యజ్ఞముగా అర్పించుదురు. తాత్పర్యం, శ్వాసను నియమించినట్టు యోగ పద్ధతిని ప్రాణాయామము అందురు. ఈ యోగ పద్ధతి వివిధ ఆసనముల ద్వారా హఠయోగంలో ప్రారంభ దశలో ఆచరింపబడును. ఇంద్రియ నిగ్రహం కొరకు, ఆత్మాను భవ పురోగతి కొరకు ఈ విధానములన్నీ ఉద్దేశింపబడినవి. దేహమునందలి వాయువులను నియమించి వాటిని విరుద్ధ దిశలో ప్రసరింపజేయుట యోగ పద్ధతి అనబడును. అపానవాయువు అధోముఖంగా ప్రసరించగా ప్రాణవాయువు ఊర్ధముఖంగా ప్రసరించును. ఈ రెండు వాయువులు విరుద్ధ దశల్లో ప్రసరించి చివరికి పూరకమందు తటస్థం పొందు రీతిగా ప్రాణాయామ యోగి యత్నించును. ఉచ్ఛ్వాసమును నిశ్వాసమునందు అర్పించుట రేచకం అనబడును. ప్రాణాపాయం వారి చలనమును పూర్తిగా స్తంభింపజేయుట కుంభకయోగం అనబడును. అట్టి కుంభక యోగము ద్వారా ఆధ్యాత్మిక జీవన పూర్ణతకై మనిషి ఆయుర్వృద్ధిని పొందవచ్చును. బుద్ధిమంతుడైన యోగి మరొక జన్మకై వేచి ఉండక ఈ జన్మ నుండే పూర్ణతను సాధించడందు అనురక్తుడై ఉండవలను. దాని కొరక యోగి కుంభక యోగం ద్వారా జీవన పరిమాణాన్ని పెంచుకొనగలడు. కానీ కృష్ణ చైతన్యమునందు భక్తుడు సదా కృష్ణుని దివ్య సేవ ఎందు నిలిచి ఉన్నందున అప్రయత్నముగా ఇంద్రియములపై నిగ్రహం కలిగి ఉండును. సదా కృష్ణుని సేవలో ఉన్నందున అతని ఇంద్రియములు ఇతర కర్మల్లో నిలిచే అవకాశం ఉండదు. అట్టి భక్తుడు దేహత్యాగానంతరం సహజముగా కృష్ణుని ధామమునకే పోవును. కనుక జీవిత పరిమాణాన్ని పొడిగించే యత్నములు భక్తులు చేయరు. భగవద్గీత ఎందు తెలిపినట్లు అతడు శీఘ్రమే ముక్తి స్థాయికి చేరును. మాంచయో అవ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతి త్వైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. భగవంతుడి అనన్య భక్తియుత సేవ ఎందు ఉన్నవాడు మూడు గుణములను దాటి శీఘ్రమే ఆధ్యాత్మిక స్థితిని చేరును. అతడు కృష్ణ భక్తి తత్పరుడు. దివ్య ఆధ్యాత్మిక స్థితిలో జీవనాన్ని ఆరంభించి దాని అందే నిరంతరము కొనసాగును. కనుక పతనం అనేది ప్రశ్న ఉదయించదు. ఎటువంటి సోమరితనం లేకుండా అతడు చివరికి భగవద్ధామాన్ని చేరును. కృష్ణ ప్రసాదాన్ని మాత్రమే తినడం ద్వారా ఆహారమును అప్రయత్నముగానే నియమించిన వాడోగును. అట్టి నియమము ఇంద్రియ నిగ్రహము నందు మిక్కిలి తోడ్పడగలరు. ఇంద్రియ నిగ్రహం లేనిదే భవబంధాల నుండి ముక్తిని పొందుటకు ఆస్కారము లేదు. ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన సలాహ చక్షురు ఉన్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదామయం దదాతి స్వాపదాంతకం. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్వాసాది కౌరవ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. మనం కొద్ది రోజులుగా ఈ 4వ అధ్యాయంలో ఏ రకంగా వివిధ తరగతుల మనుషులు వివిధ మార్గాల్లో వాళ్ళు ఆత్మానుభవం పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు చూస్తున్నాం. మనకి ఇవి వింటూ ఉంటే మనకి అర్థమవుతుంది అని చాలా కష్టమైన పనులు మనం విన్నటువంటి ఈ పద్ధతులన్నీ కూడా వచ్చి ఉన్నదంతా కూడా దానాలు ఇచ్చేసి ద్రవ్యయజ్ఞం. ఎందుకంటే ధనం అంతా కూడా నారాయణుడికి చెందుతుంది. మనం నారాయణ సేవలో ధనాన్ని ఖర్చు చేయనట్లయితే మనం రెండు, ఒకటి వచ్చి ఆసక్తిని పొంది మనం ఈ సంసారంలో నిండిపోవచ్చు ధనాసక్తి, లేదా ధనం మనల్ని చెడగొట్టవచ్చు. ధనం అనేక అనర్థాలకి, ధనం వల్ల మనకి గర్వం కలగచ్చు, ధనం వల్ల మనకి భోగ విలాసాలు కలగచ్చు, ధనం వల్ల మనకి డబ్బు పిచ్చి ఆ డబ్బుని ఇంకా పెంచుకోవాలని చెప్పి ఈ రకంగా మనిషి డైవర్టెడ్, డిస్ట్రాక్టెడ్, అతను తన జీవితానికి అసలు మార్గం నుంచి వైదొలగవచ్చు. కాబట్టి ద్రవ్యయజ్ఞం చేయడం. రెండోది మనం చదివాం వాళ్ళు స్వాధ్యాయం. స్వాధ్యాయం అంటే మనిషి తనను తాను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయడం. మామూలుగా మనుషులు అర్థం లేకుండా బతుకుతూ ఉంటారు, యాంత్రిక జీవితం అంటారు. మెకానికల్ లైఫ్, పొద్దున్న లేవడం, పనికి పోవడం, సంపాదించుకోవడం, తినడం, పండుకోవడం, మిగతా వాళ్ళందరూ కూడా ఇటు చేస్తున్నారు కాబట్టి నేను కూడా ఇటు చేయాలా, దాన్ని అర్థం లేని బతుకంటారు. అట కొంతమంది స్వాధ్యాయం. స్వాధ్యాయం అంటే రకరకాల ప్రశ్నలు, నేను ఎందుకు పుట్టాను, చనిపోయిన తర్వాత ఏమవుతుంది, భవిష్యత్తులో ఏమవుతుంది, నేను పొందడానికి ప్రయత్నించినటువంటి సుఖం నాకు దొరుకుతుందా, దీంతో పాటు ఉండేటువంటి సాధక బాధకాలేంది, కష్ట నష్టాలేంది, బంధాలేంది, ఎన్ని, దాని స్వాధ్యాయ సెల్ఫ్ స్టడీ. వీళ్ళు చేస్తూ వ్యక్తి ఆత్మని గుర్తించేటువంటి స్థితికి. అదేవిధంగా తపస్సు. తపస్సు అంటే మనం మామూలుగా మనుషులందరూ మనసు చెప్పినట్టు బతుకుతూ ఉంటారు. తపస్సు అంటే మనస్సుని నియమించడానికి, అంటే జీవితంలో మనం బాగుపడడానికి ఏమేం చేయాలి, అవన్నీ చేయడానికి తయారు. మనకి నచ్చకపోయినా కూడా మనకి హోటళ్ళు తినడం మనకి బాగుండొచ్చు, సినిమాలు చూడడం మనకి బాగుండొచ్చు, నవలలు చదవడం బాగుండొచ్చు, కానీ మనిషి ఇవన్నీ పనికిరావు కాబట్టి మన వాస్తవిక జీవితానికి ఇవన్నీ కూడా పనికిరావు. దీని అనర్థాన్ని అంటారు. అనర్థాన్ని మనకు కావాల్సిన ఆధ్యాత్మిక జీవితం, మనకు కావాల్సినటువంటి భాగ్యం కానీ, మనకు కావాల్సినటువంటి ఆనందం కానీ, మనకు కావాల్సినటువంటి ముక్తి కానీ, ఇవన్నీ కూడా మనకు ఆధ్యాత్మిక జీవితంతో సమకూరుతాయి. అప్రయత్నం కానీ, కానీ మనకు తెలియక నకలీ అంటే దొరకనటువంటి చోట దొరుకుతుందేమో అని చెప్పి దానికి ఆనందం ఆధ్యాత్మిక జీవితంలో ఉంది. కానీ మనం సారాయి తాగి, సిగరెట్లు తాగి ఇటువంటి కార్యాల్లో మనం ఆనందాన్ని పొందడం ప్రయత్నం చేయడం. కాబట్టి తపస్సు అంటే మనం కొద్దిగా చూసుకుంటాం ఈ పనికి మాలిన అలవాట్లు, వాటిని నా మనసుని నేను నిగ్రహించుకోవాలా, నేను ఇట్లాంటి పనులు చేయకూడదు. తర్వాత ఇంకా మార్గాలు కూడా పనిచేది యోగ మార్గం. యోగ మార్గం అంటే మనం అష్టాంగ యోగం. తర్వాత ఈరోజు ప్రాణాయామం, మనకి ఆవేశం కలిగినప్పుడు శ్వాస, కదా, మనకి భయం కలిగిన ఉద్రేకం కలిగిన మన శ్వాస ఎక్కువ తీసుకోవడం జరుగుతుంది. శ్వాసకి మన ఆయువుకి సంబంధం ఉంది. మనం శ్వాసం తగ్గించుకుంటే మన ఆయువు పెరుగుతుంది. కొంతమంది అడుగుతుంటారు ఆయువు పెంచుకోవడం సాధ్యమా? భగవంతుడు మనం పంపించింది నువ్వు ఎన్ని శ్వాసలు బతుకుతావు, అందుకంటే తుది శ్వాస దాకా భగవన్నామాన్ని జపం చేయి. మన ఆయుష్ 60 ఏళ్ళు బతుకుతావు, 70 ఏళ్ళు బతుకుతావు, ఎట్లా కాదు, నీకు ఎన్ని శ్వాసలు, ఆ శ్వాస నువ్వు మార్చుకోలేవు. అప్పుడు మనం అవచ్చు ఆయువు చెప్పినట్టయితే వీళ్ళు 60 ఏళ్ళు బతుకుతాడు, 80 ఏళ్ళు ఎట్లా బతికాడు. ప్రభుపాద చెప్పినాడు, ప్రభుపాదకి జ్యోతిష్యుడు చెప్పినాడు, ఈయన పోతే ఈయన 70 ఏళ్ళు పోతాడు, దాన్ని తప్పించుకున్నాడంటే మళ్ళీ ఇంకో 10-15 ఏళ్ళు మళ్ళీ బతుకుతాడు. మనం చూద్దాం మనిషి ఆయన పెంచుకోవడం వీలు కాదు. కానీ ఆయన పెంచుకోవడానికి 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటి వచ్చి యాంత్రికంగా, నేను తెలిసిన వాళ్ళు నేను ఇన్ని శ్వాసలు బతుకుతాను, మనం ఆ శ్వాసల్ని పొడుగు చేసుకుంటే నేను నిమిషానికి ఒక మనిషి ఎన్ని మాటలు శ్వాస తీసుకుంటాడు, ఎన్ని మాటలు తీసుకుంటాడా డాక్టర్? 2 మాటలు కొట్టుకుంటుంది, గుండెకాయ 72 మాటలు కొట్టుకుంటుంది, శ్వాస 60 మాటలు. ఒకసారి లోపల తీసుకొని ఒకసారి బయటికి తీసుకొని, అది 2వ టైం. ఒకటి శ్వాస తీసుకోవడం, ఒకటి శ్వాస వదలడం, 2 శ్వాస తీసుకోవడం, 3 కామన్ సెన్స్. మన నిమిషంలో 60 మాటల కంటే అంటే 30 మాటలు తీసుకోండి, 60 సెకండ్ 1 సెకండ్ పట్టుదండి, ఎంత ఆలోచిస్తున్నాడండి రెండు కలిపి. అంటే మనం శ్వాసనే ఒక నిమిషంలో 60 మాటలు 30 మాటలు లాగడం ఉపాండ్లు అటు కాకుండా ప్రాక్టీస్ చేసినట్లయితే తగ్గించుకోవచ్చు. అంటే ఒక మాటలు మనం తీసుకోవడం వదిలేదాన్ని దాన్ని అంతా కూడా ఒకసారి తీసుకోవచ్చు, దాన్ని సగం తగ్గించుకోవచ్చు. దీనివల్ల ఇట్లా శ్వాసవాయుని మనం నియమించుకోవాలి. దీని మెకానిక్స్ అట్లాగే కొన్ని పనులు చేసినట్లయితే మనం శ్వాస ఎక్కువ వాడాల్సి వస్తుంది. ఉద్రేకంతో కూడినటువంటి పనులు, పరిగెత్తడం కానీ కొట్లాడడం కానీ లేదా భోగం జీవితం కానీ, ఇట్లా శ్వాస. ఎందుకంటే మన భోగానికి మన ఆయుకి ఎంత ఎక్కువ మనం భోగాలు అనుభవిస్తే అంత తొందరగా మనకు చావు దగ్గర పడుతుంది. మరో మనం సుఖపడుతున్నాం అనుకుంటాం, దానికి ఈ ప్రకృతి నియమాలకు విపరీతం కాబట్టి మనిషి భోగాల వల్ల చావును తొందరగా కొని తెచ్చుకుంటాడు. భోగాలు ఎంత తగ్గించుకుంటే అంత ఆయువు పెరుగుతుంది. అంటే ఒక రకంగా మన దగ్గర ఒక 1000 రూపాయలు ఉన్నాయంటే మనం రోజుకు 100 రూపాయలు ఖర్చు పెడితే ఎన్ని రోజులు వస్తుంది? 10 రోజులు. మన రోజుకి 70 రూపాయలు ఖర్చు పెట్టినట్లయితే 15 రోజులు వస్తుంది. 50 రూపాయలు ఖర్చు పెట్టినట్లయితే డబ్బులు అక్కడ మనం డబ్బులు ఎక్కువ సంపాదించి ఖర్చు పెట్టడం లేదు, ఉన్న డబ్బులు మనం ముందుకు వెనక చేస్తాం, తగ్గించుకుంటాం. అదే రకంగా శ్వాస. ఇంకో రకంగా మనం ఆయుర్ పెంచుకోవచ్చు, అది భగవంతుడు కావాలంటే, భగవంతుడు కావాలంటే మనల్ని కంట్రోల్ చేస్తున్నటువంటిది యమరాజు ద్వారా భగవంతుడు మనల్ని కంట్రోల్ చేస్తున్నాడు. అంటే భగవంతుడు అనుగ్రహించినట్లయితే, అందుకే ప్రభుపాద ఆయన మామూలుగా ఆయన తలరాతల్లో ఉంది, ఈయన 72 ఏళ్ళు బతుకుతాడని, కానీ ప్రభుపాద 83 ఏళ్ళు బతికినాడు. ఆయన ఆయనకి మ్యాసివ్ అంటే భారీ హృదయపూర్వకం. ఆ వయసులో 77 వయసులో మనకి తీవ్రమైన గుండె దడి వచ్చిందంటే అది కూడా వెంట వెంటనే 2 మాటలు వచ్చిందంటే మనం బతికే అవకాశం లేదు. కానీ ప్రభుపాద దాని తర్వాత ఇంకో 13 ఏళ్ళు ఆయన ఎట్లా బతికాడు? ప్రభుపాద ప్రచారం చేయాలనేటువంటి కోరిక అనేది భగవంతుడికి ప్రచారం కావాలా? ఈయన నా భక్తుడు, నా శుద్ధ భక్తుడు, నాకు సేవ చేయాలనుకుంటున్నాడు. కృష్ణుడు ఆయనకి ఆయుర్ మనం కృష్ణ భక్తులకు వస్తే మనకి అన్ని రకాలు కూడా ఆయు పెరిగే అవకాశం ఉంటుంది. మన అలవాట్లు మారుతాయి, మన భోగ విలాసాలు తగ్గుతాయి, మన ఆందోళన భరితమైనటువంటి జీవితం, టెన్షన్ లైఫ్, దానివల్ల మన శ్వాస పొదుపు అవుతుంది, మనం ఎక్కువ కాలం బతకగలుగుతాం. ఇక్కడ పాయింట్ వచ్చి ఈ ప్రాణవాయువుని మనకి అప్పుడప్పుడు వికారాలు కదా, ప్రాణవాయువు తిన్నగా తల మీద తాకపోయిందంటే ప్రాణమే తల మీద తాకపోయిందంటే మనకి ఎలాంటి ఉద్రేకాలు ఉండవు. ఎవరన్నా తిట్టినా ఎవరి గొడవ అయినా ప్రశాంతంగా మనకు అంత అర్థమవుతూ ఉంటుంది. కృష్ణుడు గీతలు చెప్పినట్టు ఏది జరగాలో జరుగుతూ ఉంటుంది, మనం ఆలోచించినంత మాత్రమే మారేది అనేది మనం ఉద్రేకపడినంత మాత్రం మారేది. కాబట్టి యోగి అయినటువంటి వాడు ఎని పట్టించుకోడు, ఇట్లా అవ్వాలా అట్లా అవ్వాలా ఆయన చూసుకొని నేను ఆధ్యాత్మికంగా ఎదగాల అని వేరే సంసారపరమైనటువంటి ఆలోచనలు. యోగి అనేటువంటి వాడు ఎంతవరకు నా మనసు ఎదగాల, నేను ఆధ్యాత్మిక అనుభవాన్ని పొందాల, ఎంతమందికి ఇట్లాంటి అలవాటు ఉంటుంది కదా. గూడూరు ఇంజనీరింగ్ కాలేజీలో రసరాజ ప్రభు ఆయన అడిగాడు, ఆస్తికుడికి నాస్తికుడికి తేడా ఏది అంటే, భక్తుడిని వేరు కేటగిరీలో పెట్టారు అక్కడ. మన వాళ్ళు భక్తుడు కూడా ఆస్తికుడే, కానీ ఆస్తికుడు భక్తుడు కాకపోవచ్చు, భక్తుడు ఆస్తికుడే అంటాడు. కాబట్టి భక్తుడికి ఆస్తికుడికి తేడా ఏంది? భక్తుడికి సొంత కోరికలు ఉండవు, భగవంతుని సంతోషపెట్టడం కోసం అతను ప్రతిదీ చేస్తూ ఉంటాడు. ఆస్తికుడు అనేటువంటి వాడు భగవంతుడిని పూజిస్తూ దానికి బదిలీగా, దానికి ప్రతిఫలంగా తన సొంత లాభాన్ని ఏమైనా కూడా కోరుకుంటూ ఉండొచ్చు ఆస్తికుడు. కాబట్టి భక్తుడైనటువంటి వాడికి అతను ఎలాంటి మార్పులు ఏదైనా కూడా భక్తుడు ఏం కంప్లైంట్ చేయడు. నేను తెలుసు, నేను భక్తి చేస్తున్నాను కాబట్టి నేను దేవుడికి వేరుగా ఏం చెప్పక్కర్లేదు. మనం భగవంతుడిని, భగవంతుడికి ప్రీతి కలిగించేటువంటి భక్తి చేస్తున్నాం. అన్నిటికంటే మనకి ఎక్కువ మేలు జరుగుతుంది, నేను మనం భగవంతుడి ప్రీతి కార్యాన్ని చేస్తున్నాం. అంటే భగవంతుడు వేరుగా అడగక్కర్లేదు, భగవంతుడికి అన్నీ తెలుసు. నేను భగవంతుని అడిగితే అంతకంటే మంచిది కూడా భగవంతుడు నాకు ఇవ్వాలనుకుంటే నేను ఆపు చేస్తున్నట్టు అవుతుంది. భగవంతుడు మనకి 4 కోట్లు ఇవ్వాలంటే మనకేదో ఇల్లు కట్టుకోవడానికి 25 లక్షలు కావాలంటే సార్ నాకు 25 లక్షలు ఇచ్చారు చూడు, దేవుడికి 4 కోట్లు ఇవ్వాలనుకుంటాడు. లేదా దేవుడికి 25 లక్షలు ఇడు, 4 కోట్లు ఇడు, తన భక్తిని ఇవ్వాలనుకుంటే అంతకంటే ప్రమాణంగా నీ జన్మ కదా, ఏం లేకుండానే కూడా ఆనందంగా బతకచ్చు. అంటే తెలివి గలవాళ్ళు భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఏం చెప్పరు. ఇక్కడ ప్రాణవాయువుని మనం చూస్తున్నాం, బయటకు వచ్చేదాన్ని లోపలికి పంపించాలి, లోపలికి వచ్చేదాన్ని బయటికి పంపించాలి, ఈ రకం రెండింటిని ఒక చోట ఆపు చేయాలి. దాన్ని కుంభకం, రేచకం, ఇట్లా రకరకాలుగా ఈ మనకి యోగ పద్ధతి కానీ తపస్సు కానీ ఏదైనా కూడా మనం సరైన పద్ధతిలో చేయనట్లయితే మనకి బెడ్స్ కొట్టచ్చు. అప్పుడప్పుడు యోగం చేస్తుంటే మనం దాన్ని ఎటువంటి పరిస్థితుల్లో ఎలా చేయాలో మనకి తెలియకపోతే మన నాడుల్లో ప్రసరించేటువంటి ప్రాణవాయువు ఎక్కడైనా బ్లాక్ అయిపోవచ్చు, మనకి పక్షవాతం కావచ్చు. ఇదేంది ఇట్లయిపోయింది అని చెప్పి అంతే కదా, ఎక్కడైనా బ్లాక్ అయిపోవచ్చు, దాని పద్ధతులు చేయాలి. ఇట్లా ఒట్టి నేల మీద ఆసనం చేయకూడదు. అదేవిధంగా మనం ట్రక్కులు ఈ లారీలు పోయేసరి పక్కన ఆసనాలు వేయకూడదు అని అన్నారు. మనం లాభాన్ని పొందలేము, డిస్టర్బెన్స్. ఇంకా భగవద్గీత 6వ అధ్యాయంలో ఆయన చెబుతాడు, ఎవడైనా కూడా యోగి కావాలంటే అతను ఎన్నో కండిషన్స్, ఏకాంత స్థానంలోకి పోవాలా, పూర్తి బ్రహ్మచర్యాన్ని పాటించాలా, తర్వాత అతను ప్రాణవాయువుని నియంత్రించాలా, తర్వాత అంతర్ముఖుడు కావాలా, శరీరాన్ని ఇట్లా పెట్టాలా, నడుము తిన్నగా పెట్టుకుని దృష్టి ముక్కు నాసికాగ్రం మీద పెట్టుకుంటే రకరకాలుగా ఎన్ని వీలు కాదు, ఎవరిని ఒక్కళ్ళకి ఎవరికైనా వీలు కావచ్చు, లక్షల్లో ఒక లాభం లేదు. కాబట్టి ఇక్కడ నీ పద్ధతులను చూస్తుంటే నిజానికి భక్తి యోగాన్ని, భక్తిని కూడా యోగం అన్నారు, భక్తిని కూడా తపస్సు అన్నారు, భక్తిని కూడా జ్ఞానం అన్నారు. భక్తి అనే చదవంటే దానిలో తపస్సు ఉంది, జ్ఞానం ఉంది. మనం చెప్పుకోవచ్చు ఎట్లా యోగం కూడా ఎట్లా, అది దానిలో ప్రాణాయామం కూడా ఉంది తెలుస్తుంది. నేను భగవంతుడు ఇచ్చినటువంటి మార్గం భక్తి మార్గం. మనం చూడచ్చు భక్తి మార్గంలో అది పుణ్యకర్మలు కూడా ఎట్లా అవుతాయి, ద్రవ్యయోగ్యం కూడా ఎట్లా అవుతుంది భక్తి అనేటువంటిది. మనం భక్తిలోకి వచ్చిన తర్వాత మన డబ్బులు మనం సినిమాల్లో ఖర్చు పెట్టడం కానీ, మన డబ్బు హోటల్లో ఖర్చు పెట్టడం కానీ ఇదంతా ఆగిపోతుంది. తర్వాత మన మీద ఖర్చు పెట్టిన మీద కూడా మనం ముందు భగవంతుడికి నివేదన చేసి అప్పుడు మనం తీసుకుంటాం. కాబట్టి మన డబ్బు ఆటోమేటిక్గానే ద్రవ్యయోగ్యం అనేది జరుగుతుంది. అక్కడ మనం వేరుగా డబ్బుని ఏం చేయాలని ఆలోచన, భక్తులైనటువంటి డబ్బు ఆటోమేటిక్గా ఏ పద్ధతిలో మనం డబ్బు ఖర్చు పెట్టాలా. రెండో తపస్సు. తపస్సు అంటే భక్తి మార్గానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి, మన మనసు వాటికి అలవాటు పడకపోవచ్చు, మనకి అవి చేయాలని ఇష్టం ఉండకపోవచ్చు. కానీ ఈ భక్తి మార్గపు నియమ నిబంధనలు కాబట్టి తపస్సు ఆటోమేటిక్గానే, మనం వేరుగా తపస్సు చేయక్కర్లేదు, అనవసరమైన తపస్సు చేయక్కర్ల. కొంతమంది మౌన వ్రతం పెట్టుకోవడం, కొంతమంది నిరాహారం ఉపవాసాలు ఉండడం, భక్తులు ఏమి చేయకపోవచ్చు. కానీ అవసరమైనటువంటి తపస్సు భక్తి మార్గంలో తపస్సు కూడా సమకూరుతుంది. తర్వాత మనం భగవన్నామం జపం చేస్తుంటే భగవంతుడు మనకు లోపల నుంచి ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకునేటువంటి, మన జీవితాన్ని అర్థం చేసుకునేటువంటి తెలివితేటలు, మన బలహీనతలేంది, మన ప్లస్ మైనస్ ఎన్ని కూడా మనకి తెలుస్తూ ఉంటాయి. మనం భగవన్నామం జపం చేయకపోతే మనకి భగవంతుడి తెలివితేటలు లేడు, మనం పెడదారి పడచ్చు. కానీ భక్తి మార్గంలో భగవంతుడు సహాయం చేస్తాడు. కాబట్టి స్వాధ్యాయం అనేది భక్తి మార్గంలో అది కూడా ఉంటుంది. అట్లా కొంతమంది అంటారు మంత్రం జపం చేయమంటే వాళ్ళు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మంత్రం చాలామంది పొడుగ్గా ఉందనుకుంటారు మంత్రం, నిజానికి లేదా షోడసాక్షరి 16 శబ్దాలతో ఉన్నటువంటి మంత్రం. మరి అందరూ కూడా ఈ అష్టాక్షరి మంత్రం పంచాక్షరి మంత్రం దేని చేస్తుంటారు. కానీ ఇది నిజంగానే పొడుగైన మంత్రం. ఇది దీనివల్ల ప్రాణాయామం ఆటోమేటిక్గా, భక్తులు డ్యాన్స్ చేస్తూ ఉంటారు, చేతులు పైకెత్తుతూ ఉంటారు. అది పొడిగైన మంత్రాన్ని దీర్ఘాల్లో దీర్ఘంగా పాడుతూ ఉంటారు. ఆటోమేటిక్గానే ప్రాణాయామం. తర్వాత మంత్రం అంటుంటే మన మనస్సు అలజడి నుంచి బయటపడుతుంది. కాబట్టి మన మామూలుగానే మన ప్రాణవాయువు ప్రశాంతంగా, ఇంతకుముందు మనకి ఎమోషన్స్ ఉద్రేకాలు ఉన్నప్పుడు మన ప్రాణవాయువు ఇర్రెగ్యులర్గా, కానీ మనం భక్తులు అయినట్లయితే మనస్సు నియమింపబడుతుంది. మనస్సు రిలాక్స్ అవడం వల్ల మన ప్రాణవాయువు ప్రక్రియ కూడా అది ఆటోమేటిక్గా రెగ్యులేట్ అవుతుంది. అందుకని భగవంతుడు, తర్వాత భగవంతుని అనుగ్రహం మనతో పాటు ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా భగవంతుడి అనుగ్రహం, ఆయన వెంట ఉండి గైడ్ చేస్తూ ఉంటాడు. మిగతా వాళ్ళతో భగవంతుడికి సంబంధం లేదు. కేవలం భక్తి చేసే వాళ్ళకి ప్రత్యక్షంగా భగవంతుడు వాళ్ళ జీవితాలతో ఆయన దగ్గర నుండి చూసుకుంటూ ఉంటారు. మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ రిస్క్, దాని మీద వాళ్ళు ఎందుకంటే భగవంతుడు రికమెండ్ చేయటం. భగవంతుడిని యోగాలు చూస్తున్నా కూడా భగవద్గీతలో భగవంతుడు రికమెండ్ చేసే యోగం ఏంది, భక్త్యా మామవి జానాతి యావాన్య శాస్మి తత్వత తతో మాం తతో జ్ఞాత్వా విచతే తదనంతరం. పదకొండో అధ్యాయం, అదే 18వ అధ్యాయంలో భక్త్యాత్మనన్నయాసక్య ఆమేవం విదోర్జున జ్ఞాతుంద్రశ్చ తత్వేన ప్రవేశించ పరంతప. భక్తి మార్గాన్ని దాన్ని కంప్లీట్ యోగా, భక్తి మార్గం అది పూర్ణ యోగం. మిగతా యోగాలని ఆత్మానుభవం దాకా రావచ్చు అని చెబుతూ ఉంటాం. దేవుణ్ణి తెలిసిన వాడికి ఆత్మజ్ఞానం కలుగుతుంది, కానీ ఆత్మజ్ఞానం ఉన్న వాళ్ళందరికీ దేవుడు తెలుసుంటాడని మనం చెప్పలేము. కాబట్టి భక్తి యోగం, భక్తి మార్గం, ఇవన్నీ కూడా కఠినమైనటువంటి మార్గాలు. వీటికన్నీ షరతులు ఉంటాయి, మధ్యలో వదిలిపెట్టేసినట్టయితే పూర్తిగా భ్రష్టు పడుతుంది. కానీ భక్తి మార్గంలో మనం మధ్యలో వదిలిపెట్టేసినా కూడా భగవంతుడు మనం వదిలిపెట్టాడు. మనం చేసిన భక్తిని ఆయన గుర్తుంచుకొని మనం కొంతకాలం భక్తులుగా బతకడం వల్ల భగవంతుడు పర్మనెంట్గా తన్ని నేను మెల్లిగా తన పద్ధతులు భగవంతుడు మళ్ళీ వెనక్కి లాక్కొస్తాడు మనల్ని. కానీ వేరే పద్ధతిలో ఉండేవాళ్ళు వాళ్ళకి భగవంతుడి అండదండలే ఉండవు, కేవలం భక్తులకు మాత్రమే భగవంతుడి. ఈ కలికాలంలో ఈ పద్ధతులను కూడా పాటించడం మన వల్ల కాదు, మనకే తినడానికి సరిగ్గా డబ్బులు లేకపోతే ఎంత దానం ఇవ్వగలం మన వల్ల కాదు. అది మనకి ఓపిక లేదు, తపస్సు ఏం చేయగలం కలికాలంలో, మనకి జ్ఞాపక శక్తి బలహీనంగా ఉంటుంది. మనం ఎంత అధ్యయనం చేసినా కూడా మరుసటి రోజు కూడా గుర్తుండదు మనకి, ఇన్ని విషయాలు గుర్తుపెట్టుకుంటాం, తీరకగా జ్ఞాన మార్గం కూడా పనికిరాదు. ప్రాణాయామం ఇవన్నీ కూడా ఈ ప్రస్తుతం ఉండేటువంటి కలికాల పరిస్థితుల్లో అసలు నాట్ రికమెండెడ్, అది వీలు కాదు పద్ధతి. కానీ భక్తి మార్గం అనేటువంటిది, కానీ భక్తి మార్గం ఈ ధ్వని మీద ఆధారపడినటువంటిది. ఇది యాంత్రిక పద్ధతి కాదు, మెల్లిమెల్లిగా శరీరాన్ని శుద్ధి చేసుకుంటూ నిగ్రహించుకుంటూ మెల్లిగా శరీరం నియమింపబడినప్పుడు ఆత్మ అనుభవం కలగడం, ఇట్లా కాదు. ఇది దీన్ని ఏమంటారు, దీన్ని అవరోహిత పంధ. అవరోహిత పంధ అంటే మనం భగవన్నామని ఎప్పుడైతే జపం చేస్తాం, శరీరానికి సంబంధం లేదు, మనసుకు సంబంధం లేదు, తిన్నగా ఇది ఆత్మ మీద పనిచేస్తూ ఉంటుంది. ఆత్మబలం పెరుగుతుంటే ఆటోమేటిక్గానే మన మనస్సు, శరీరం, మన అలవాట్లు అని కూడా అంటే డైరెక్ట్ ఆత్మకి డైరెక్ట్గా. మిగతా ఆఖరిలో ఎన్ని చేసుకుంటే ఆఖరిలో ఆత్మ దగ్గరికి వస్తాం, కానీ ఈ భక్తి మార్గం డైరెక్ట్గా ఈ ధ్వని భగవన్నామ అనగానే అది వెంటనే ఆధ్యాత్మిక స్థాయిలో. అందుకే మామూలు వ్యక్తులు అనలేరు, అని ఎవరికైతే శ్రద్ధ కలుగుతుందో భక్తి మార్గంలో ఉండడానికి మనకి ఏం కావాలా, శ్రద్ధ కావాలా. భక్తి మార్గంలో ఉండడానికి మనకు భక్తుల సాంగత్యం కావాలా, మిగతా కండిషన్స్ ఏం అవసరం లేదు. కాబట్టి ఈ కలికాలంలో ప్రాక్టికల్ వచ్చి మన ఇళ్లలో మన ఉద్యోగాలు చేస్తున్న పట్టణాల్లో మన ఆరోగ్యం బాగాలేకపోయినా ఎటువంటి పరిస్థితులైనా కూడా మనం ఈ భక్తి మార్గాన్ని భగవంతుడికి దండం పెట్టుకోవడం, భగవన్ నామాన్ని విశ్వరించడం, భగవంతుడిని మనం పువ్వో పండో నీళ్ళో పెట్టి భగవంతుని పూజించడం, తర్వాత భగవంతుడికి నమస్కరించడం, మన్మనాభవ మద్భక్తో మదియాజి మాం నమస్కురు మామై వైషసి సత్యంతే ప్రతి జానే ప్రియోసిమి. తిరగగా భగవంతుడు రికమెండ్ చేస్తున్నటువంటిది భక్తి యోగం. కానీ భక్తుల సాంగత్యాన్ని కదా, మనం ఢిల్లీలో ఎంతమంది జనసంఖ్య భక్తులు ఎంతమంది ఉన్నారు, మనం ఎంతమందిని రోజు కలుసుకోగలుగుతున్నాం, మనం కలుసుకోవాలన్నా కూడా ఎంతమంది భక్తుల యొక్క అవసరాన్ని గుర్తించి భక్తులను కలుసుకోవడానికి రెడీ అవుతారు. ఈ రకంగా భక్తి మార్గం సులభం ఖచ్చితమైన కూడా భక్తులు లేనట్లయితే ప్రచారం చేసేటువంటి వాళ్ళు అందరికీ అందుబాటు అయ్యే అవకాశం ఉండదు. కాబట్టి దీన్ని మనం ముమ్మరంగా ప్రచారం చేయాలా, గట్టిగా మనం భగవన్ నామాన్ని ప్రచారం చేసినట్లయితే మనం అతి ఎక్కువ మందికి మనం తొందరగా వాళ్ళు జీవిత పూర్ణత మార్గంలోకి వచ్చేట్టుగా చేయగలుగుతాం. కేవలం వాళ్ళు తెలియకుండా కూడా, అంతేగా మనం తెలియకుండా కూడా భగవన్ నామం విన్నట్లయితే పదాలు హరే కృష్ణ దాని గురించి ఎక్కువ ఆలోచించవచ్చు విన్నారు, అప్పుడు కూడా మనం కొద్దిగా యోగాన్ని పాటించినట్టు అవుతుంది. అందరండి, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 రామ, శ్రీమద్ భగవద్గీతకి జై.